சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். பதவ அத்தியாயம் 30வ ஸ்லோகம். பிரஹ்லாதஸ்மி தைத்யானாம் காலக் கலயதாமஹம் மிருகாணாம் ச முருகேந்த்ரோஹம் வைநதேயஸ்ச பக்ஷிணாம். கிருஷ்ண பரமாத்மா தியானம் செய்யடானிக்கு யோக்கியமைனட்டுவண்டி தன விபூதலனு செப்துன்னாரு. ఈ విశ్వంలో అనేకమైనటువంటి రూపాల్లో నేను వ్యక్తమవుతున్నాను. ఆ రూపాలను నన్నుగా భావించి ధ్యానం చేయవలసినది. ఈ 10వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ పేర్లలో మీకు ఇష్టమైనది ఏదైనా సరే అది మాత్రం తీసుకొని భగవంతుడిగా ఆరాధించవచ్చు. ఇది లైసెన్స్డ్ మెడిటేషన్ అంటారు దీన్ని. పరమాత్మ లైసెన్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ బయట డాక్టర్లు ఏ రకరకాల వాళ్ళు ఉన్నారో చూసారా, లైసెన్స్ లేకుండా చేస్తుంటారు. వాళ్ళందరినీ క్వాక్స్ అంటారు, తెలుసు కదా మీకు. లైసెన్స్ లేకుండా ఆ విద్య చదవకుండా ఆ విద్యకు సంబంధించి ఏదైనా చేస్తే వాళ్ళని క్వాక్స్ అంటారు. లైసెన్స్ లేకుండా చేస్తే అది చట్టానికి విరుద్ధమే కదా. ఆ విషయం తెలుసు కదా మనకు. అన్ని చట్టానికి విరుద్ధమైనవి చేస్తే మనిషికి ఆరోగ్యకరమా అనారోగ్యకరమా? ఒంటికి మనిషికి ఒంటికి ఇంటికి మంచిది కాదు కదా. చట్ట విరుద్ధమైనవి చేస్తే ఏ పనులైనా. అదేవిధంగా ధ్యానం కూడా శాస్త్ర విరుద్ధమైనది చెయ్యకూడదు. చేస్తే మనమే నష్టపోతాం. మనలో ఉన్నటువంటి తమో గుణం పోవడానికి, రజోగుణం పోవడానికి, సాత్విక గుణం పెరగడానికి శాస్త్రం ఒక పద్ధతి చెప్పింది. ఆ పద్ధతిలో వెళితే మనలో తమోగుణం పోయి రజోగుణానికి వచ్చి, రజోగుణం పోయి సత్వగుణానికి వస్తాం. దానికోసం ఒక ధర్మాన్ని, ఒక క్రమశిక్షణని, కొన్ని ఆచారాలను పద్ధతులను పెట్టింది. అష్టాంగ యోగం చెయ్యమన్నది, ధారణ చెయ్యి, ధ్యానం చెయ్యి, యమనియమాలన్నీ పాటించు, ఆసనాలు వెయ్యి, ప్రాణాయామం చెయ్యి అని, జపం చెయ్యి, పూజ చెయ్యి, వ్రతాలు చెయ్యి, నోములు చెయ్యి, ఉపవాసం ఉండు అని రకరకాలుగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏకరూపాన్ని ధ్యానం చెయ్యి, విశ్వరూపాన్ని ధ్యానం చెయ్యి, ఈ రూపాలలో ఆ భగవంతుడిని ధ్యానించు అని చెప్పినప్పుడు, ఇది చట్టబద్ధంగా లైసెన్స్ ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మనం విని తెలుసుకొని చెయ్యవలసిన డ్యూటీ ఉన్నదా లేదా? మనకు మనం ప్రయోజనం పొందాలి అంటే, మన చక్కని మార్గంలో పోవాలి అంటే ఒడిదుడుకులు లేకుండా, సమయం జీవితం వృధా కాకుండా పోవాలి అంటే చట్టబద్ధంగా పోవాలి ఎప్పుడైనా కూడా. లేకపోతే చట్ట విరుద్ధంగా చేసేవాడికి ఎప్పుడు ఆందోళన ఉంటుందా, ఉండదా? ఒకవేళ చట్ట విరుద్ధంగా చేస్తూ ఏదైనా బిజినెస్ కానీ ఏ వృత్తి అయినా సరే చట్ట విరుద్ధంగా చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి నిద్ర పడుతుందా, ఆందోళన ఉంటుందా లేదా, మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుంది? అలా మనిషి అశాంతతకు లోనవుతాడు ఎప్పుడైతే చట్ట విరుద్ధంగా వెళతాడో. తెలిసినా తెలిసిక తెలియకపోయినా అది భయం భయంగా ఉంటుంది మనిషికి ఎప్పుడూ కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మనం ఆచరించేటటువంటి ఆచారాలు పద్ధతులన్నీ కూడా శాస్త్ర అనుగుణంగా ఉన్నాయా లేదా అని ఆలోచించాలి. నాకు ఇష్టమైనట్లుగా చేస్తాను ధ్యానం, నాకు ఇష్టమైనటువంటి జపం చేస్తాను, రోజుకొక దేవుణ్ణి పూజిస్తాను, రోజుకొక జపం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళను మారుస్తూ ఉంటాను, అన్నాడు అనుకోండి, అది లైసెన్స్ లేనటువంటి ఆచరణ అవుతుంది. అప్పుడు నీకే కన్ఫ్యూషన్ వస్తుంది, భయం వస్తుంది. ఆ సినిమా చెప్పాను కదా, ఒక సినిమాలో ఈ దేవుడికి ఆరతి ఇవ్వకపోతే ఏమవుతుందో, ఈ దేవుడికి ఆరతి ఇవ్వకపోతే ఈయన కోపం వస్తుందో, ఇట్లాంటి భయాలన్నీ ఎందుకు వచ్చినాయి నీకు? నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడంలే. ఒక గురువు, ఒక మార్గదర్శనం లేక నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయకూడదు ఎప్పుడూ కూడా. ఎప్పుడూ మార్గదర్శనం ఉండాలి మనిషికి. అహంకారం పనికిరాదు. నాకన్నీ తెలుసు అని అనుకోకూడదు మనిషి ఎప్పుడూ కూడా. గురువు లేనివాడు ఏమన్నారు త్యాగరాజుల వారు, గురువు లేనివాడికి ఎటువంటి మార్గదర్శనం ఉండదు, ఆ వ్యక్తి జ్ఞానం పొందలేడు. అదేవిధంగా మనం ఈ పద్ధతిలో చెయ్యాలి, ఈ రూపాలను ఆశ్రయించాలి. గాలిని దేవుడిగా భావించి చేయమన్నాడు, అగ్నిని దేవుడిగా భావించి నన్ను ధ్యానించన్నాడు. ఏ ఏం చెప్పాడో అవన్నీ మనకు తెలుస్తూ ఉంటే, కళ్ళ ముందు ఇట్లా కనపడుతూ ఉంటే, ఇవన్నీ మూసేసి మాకు శాస్త్రం వద్దండి, శాస్త్రంలో చెప్పిన వద్దు, మేమంతా కొత్తగా కనుక్కున్నాం. కొత్తగా ఏం కనుక్కున్నావు? ఎందుకు కనుక్కోవడం? శాస్త్రం మాత్రం చెప్పినట్లుగా ఆచరిస్తే ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, మనసుకి మంచిది. తెలుసుకోవడం మన ధర్మం, దానికి తగినట్లుగా వెళ్ళి మనం ఆచరించాలి. ప్రతీక ధ్యానమని, అహంగ్రహ ధ్యానమని ఉపాసనలు అన్ని రకాలు చెప్పారు. ఒకటే రెండా పెద్ద మాల్, అదే మాల్ ఉంది చూసారా, మాల్, లైఫ్ స్టైల్ మాల్, అన్నీ దొరుకుతాయి అక్కడ. దొరకనిది ఉండదు. ఆ శరవణ స్టోర్కి పోతే మనకు కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతాయి, ఒకచోటే. రెండో షాప్కి వెళ్ళక్కర్లేదు, పెద్ద మాల్. అట్లాగే మనకు శాస్త్రానికి వస్తే మనకి మన మనస్సుకి మనకి ఏది రుచిస్తుందో మనకు స్వభావానికి తగినట్లుగా అది మనం ఎంచుకోవచ్చు ఇక్కడ. అందుకని శాస్త్రం ప్రమాణం మనకు. శాస్త్రం చదివితేనే మనకు మార్గదర్శనం, లేకపోతే సమయం వృధా, మన శక్తి వృధా. ఎప్పుడో తర్వాత 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అరే రే నాకేం తెలియడం లేదండి, ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదన్నాడు. ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియకపోతే 70 ఏళ్ళ తర్వాత ఇంకెప్పుడు తెలుసుకుంటావు? అందుకని మనం యుక్త వయసులో ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులకు శక్తి బాగా ఉన్నప్పుడే మనం ప్రయత్నం చేయాలి. కానీ నాకు ఇప్పుడు అవన్నీ వద్దండి, నేను చాలా బిజీ, ఆఫీసు ఇంటి ఇల్లు పని చూసుకోవాలి చాలా ఉంది, ఇవన్నీ పెట్టుకుంటే నాకెట్లా అవుతుంది అని అంటారు. అవన్నీ కూడా భుక్తి కోసం, ఇది ముక్తి కోసం. భుక్తి ముక్తి రెండు కావాలి. లేకుండా భుక్తినే పట్టుకున్నాడు అనుకోండి, పొద్దున్న నుంచి రాత్రి దాకా భుక్తి కోసమే 3 ఇడ్లీ మ్యాక్సిమం 6 ఇడ్లీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఏమిటి ఎంత తెలివి తక్కువ తనం అది. అందుకని 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగురుతుంది అన్నట్లుగానే మనకి ఆధ్యాత్మిక విద్య, భౌతిక విద్య రెండూ కావాలి. ఈ ఆధ్యాత్మిక విద్య ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి, లేకపోతే లైఫ్లో ఇదంతా ఇన్బ్యాలెన్స్ వచ్చేసి అప్పుడు పశ్చాత్తాపం, పరితాపం, ఇంగ్లీష్లో చెప్పాలంటే అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్. సప్రెషన్ లీడ్స్ టు అప్రెషన్, అప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అన్నారు. అందుకని ఈ యొక్క ధ్యానం, పూజ, జపం, తపం చేసేవాళ్ళకి అప్రెషన్లు రావు, డిప్రెషన్లు రావు, స్ట్రెస్సులు రావు, యాంగ్జైటీ రాదు, ఏమీ రాదు. అవన్నీ వదిలిపెట్టి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే పాల్పిటేషన్ పెరిగిపోతుంది. ఆ పనికిరాని సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇంకా మనకు కాస్త లేనిపోని ఆలోచనలన్నీ పెరిగి అవసరం లేని అనారోగ్యకరమైన మనస్సు మనకు పెరుగుతుంది. చూడండి, కృష్ణ పరమాత్మ ఏమేమి ధ్యానం చేయాలి, వేటి మీద ధ్యానం చేయాలని చెప్పుకుంటూ లిస్ట్ చెప్తున్నారు. ప్రహ్లాద అహమస్మి దైత్యానాం. ప్రహ్లాదుణ్ణి జపించు పొద్దున్నే, చిరంజీవి ప్రహ్లాదుడు. ఆ భక్తుణ్ణి కనుక స్మరించావంటే, ప్రహ్లాద నీకున్నటువంటి భక్తిలో నాకు ఒక అణు అంతైనా ఇవ్వు నాయన అని చెప్పి అడిగితే ఆ ప్రహ్లాదుడు మనకు ఆశీస్సులు అందజేస్తాడు. ప్రహ్లాదుణ్ణి స్మరించుకోవాలి, ప్రహ్లాదుణ్ణి స్మరించి ధ్యానం చెయ్యాలి. ఆ ప్రహ్లాదుడు ఎంతటి భక్తుడు, ఎంత సమయాన్ని ఇచ్చాడు భగవంతుడికి, ఎప్పుడు ఆ నామాన్నే చెప్తూ ఉండేవాడు. దైత్య వంశంలో పుట్టినా కూడా చూసారా మనం, రాక్షసు వంశంలో పుట్టినా కూడా ప్రహ్లాదుణ్ణి స్మరిస్తున్నాం, కానీ రావణాసురుణ్ణి స్మరిస్తామా? బ్రాహ్మణై పుట్టాడు మా బ్రాహ్మణుడు అని చెప్పి బ్రాహ్మణులందరూ రావణాసురుడు వెంట వెళ్ళారనుకోండి, ఏమైపోతుంది? మీరు చెప్పండి, ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఉన్నదా అసలు మన శాస్త్రంలో? ఎక్కడన్నా మనకు బోధిస్తున్నదా? బ్రాహ్మణుడు బ్రాహ్మణుని పట్టుకున్నాం, రావణాసురుణ్ణి పట్టుకోలేదే, ప్రహ్లాదుణ్ణి పట్టుకున్నాం. ఎక్కడండి వర్ణ వ్యవస్థ ఉన్నది, తారతమ్యం ఉన్నది, ఎక్కడున్నది? ఉన్నదే మనది. ఇది చెప్పాలి జీవిత మనుషులకి. హిందూయిజంలో అంతా కూడా క్యాస్ట్ సిస్టమ్ అన్నాడు. ఎక్కడ చెప్పాడు క్యాస్ట్ సిస్టమ్? మేము ఎవరిని పూజిస్తున్నామో తెలుసా? బ్రాహ్మణుడైనా కూడా రావణ్ణి పూజించడం లేదు, శివభక్తుడు. దైత్యుడైనా ప్రహ్లాదుణ్ణి పూజిస్తున్నాం, స్మరిస్తున్నాం. ఆ ప్రహ్లాదుడు భజన చేస్తాం, ప్రహ్లాదుడు కీర్తన చేస్తాం, ప్రహ్లాదుడు గురించే పాడతాం. మనకాండి వర్ణ వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నది అనేవాళ్ళకి ఇవన్నీ తెలిస్తే అంటారా? వాళ్ళని వచ్చి ఈ శ్లోకం చదవమనండి, అసలు భగవద్గీత అనేది తెలియదు వాళ్ళకి. క్యాస్ట్ సిస్టమ్ ఉందిట ఎక్కడో. ఎక్కడుంది క్యాస్ట్ సిస్టమ్? కృష్ణుడు ఏమిటి, బ్రాహ్మణుడా? ఆధ్యాత్మిక విద్య అంతా కూడా, స్పిరిచువాలిటీ అంతా బ్రాహ్మణుల చేతిలో ఉందిట. వేదాలన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో ఉన్నాయా? ఎక్కడున్నాయి బ్రాహ్మణుల చేతుల్లో? రాముడు బ్రాహ్మణుడా? కృష్ణుడు బ్రాహ్మణుడా? వ్యాసుడు బ్రాహ్మణుడా? కాదే. మనకు జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చాం కానీ కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదు ఎక్కడ. అందుకని తెలుసుకొని మాట్లాడాలి. తెలుసుకోకుండా ఊరికే క్యాస్ట్ సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్ ఇట్లా విభజన చేస్తున్నారు సమాజాన్ని. ఫార్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ట, బ్యాక్వర్డ్ క్యాస్ట్ట. అసలు ఎందుకు ఈ పేర్లు ఎవరు పెట్టమన్నాడు నిన్ను? ఎస్సీ బీసీ ఓసీ, ఓసీ అంటే ఏంటి? అదర్ క్యాస్ట్. అసలు ఈ ఎస్సీ బీసీ ఓసీ పేర్లు పోయినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ పేర్లు ఉండకూడదు. దళితులు అని చెప్పి ఇప్పుడు పెద్ద గందరగోళం. ప్రతి వాడు కాపులు, వాళ్ళు పోట్లాట్లు, మాదిగ వాడు వాడు పోట్లాట్లు, మాకు మాకు కావాలి ఇవన్నీ. ఏమిటిది, ఏమన్నా బాగుపడేటట్లుగా ఉండదా అసలు? ఇది చూస్తే కులాల పేరుతో వర్ణాల పేరుతో మనుషులు ఎంత గందరగోళంలో పడిపోతున్నారో చూడండి. అందుకని కులాభిమానం, వర్ణ అభిమానం రాకూడదు మనిషికి. ఫలానా కులానికి నేను సంబంధించిన వాడిని అని అభిమానం రాకూడదు. వచ్చింది అంటే ఆ మనిషి పరమశత్రువు సమాజానికి. అది విషయం. తర్వాత ఇంతవరకు పోయిన వారం చూసాం, అహం కల కలయతాం కాలః అస్మి. కలయతాం, ఈ యొక్క కాలాన్ని నిర్ణయించేటటువంటి, కాలానికి తగినట్లుగా ఈ యొక్క జగత్తంతా నడుస్తున్నది, ఆ కాలాన్ని నేనే. అందుకే కాలాన్ని కూడా పూజిస్తాం మనం. పంచాంగం అంటే ఏమిటి? పంచ అంగం, అంత కాల నిర్ణయం జరుగుతుంది అందులో. అందుకే పంచాంగాన్ని కూడా ఉగాది రోజు చదివి పూజ చేసి ఆ రోజు మనం పఠిస్తాం. అది పంచాంగాన్ని, భగవత్ స్వరూపం అది. ఎందుకంటే కాలం, వర్జం, నక్షత్రం ఇవన్నీ కూడా కాలాన్నే కదా తెలియజేస్తాయి. తిథులు, పక్షం, మాసం, సంవత్సరం ఇవన్నీ కూడా కాలంలోకి కదా వస్తాయి. వారం ఇవన్నీ ఉంటాయి పంచాంగంలో. ఆ పంచాంగాన్ని మనం కాలాన్నిగా చూసి ఆ కాలం క్షణాలు, గంటలు, వారాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలా చూసుకుంటూ వెళ్ళి మొత్తం భగవత్ స్వరూపంగా భావిస్తాం మనం. కలయతాం కాలః అహమస్మి అన్నాడు. ఇక్కడ వేదాంత పరంగా మనం ఇంకా చూడాలి, మనకు ఎప్పుడు ఏది జరిగినా కూడా మన కర్మ ఫలం ప్రకారంగా జరుగుతుంది. అది కంప్యూటర్. ఇక్కడ కలయతాం అంటే కంప్యూటర్. ఏం కంప్యూటర్? మన కర్మఫలం అంతా కంప్యూటర్లో ఉంటుంది. అట్లా క్లిక్ చేసామంటే టక్కన వచ్చేస్తుంది కర్మఫలం బయటికి. ప్రారంభ కర్మఫలం అంటారు. ఇప్పుడు ప్రతి కూడా ఈ క్షణం, ఈ గంటలో మనకి ఈ అనుభవం వస్తున్నది, రేపు ఈ అనుభవం, రేపు ఆ అనుభవం, కష్టం సుఖం అనుభవాలు ఇవన్నీ కాలమే కదా నిర్ణయిస్తున్నది. ఎవరు ఆ కాలం అంటే మన కర్మఫలం. మన కర్మఫలమే కాలం. మన కర్మఫలమే కాల రూపంలో మనకు ఫలాన్ని ఇస్తూ ఉన్నది. కాలః కలయతాం, ఇక్కడ అహం కలయతాం, చిత్రగుప్తః అని అర్థం. చిత్రగుప్తుడే కదా లెక్కలు రాసేదంతా, ఎవరెవరి జాతకం ఎంతకాలం ఉంది అని చిత్రగుప్తుడు గణన చేసేవాడని అర్థం. నాలుగు వర్ణాలకి నాలుగు పేర్లు ఇచ్చారు మన వాళ్ళు. బ్రాహ్మణ వర్ణానికి శర్మ అని పేరు పెట్టారు. శర్మ అంటే ఏమిటో తెలుసా? ఎప్పుడూ శాంతంగా ఉండేవాడు శర్మ, పీస్ అన్నమాట. బ్రాహ్మణుడైన వాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు. వర్మ, శత్రుగులకి వర్మ అని ఉంటుంది చివర్న, వర్మ. ఇప్పుడు ఎవరో రీసెంట్గా ఒక ఆయన ఎవరు వర్మ అని పేరు, రవి వర్మ, అది తెలుసు కదా. వర్మ అంటే క్షత్రియులకి కవచం, వర్మ అంటే కవచం. ఎప్పుడూ కవచాన్ని ధరించేవాడు క్షత్రియుడు కనుక వాళ్ళకు వర్మ అని ఇచ్చారు. బ్రాహ్మణులకి శర్మ, క్షత్రియులకు వర్మ. వైశ్యులకు ఏమిటండి అన్నారు, వాళ్ళు లెక్కలు వేస్తుంటారు ఎప్పుడు, గణనం. అందుకని వాళ్ళు అన్ని సీక్రెట్గా ఉంచుతారు. ఎప్పుడు లెక్కలు వేసేవాడు సీక్రెట్గానే ఉంచాలి. అకౌంట్స్ అంతా కూడా అందరికీ చెప్పకూడదు, బయటికి చెప్పకూడదు కదా, కొంచెం సీక్రెట్గా ఉంచాలి. గణన చేసేవాళ్ళు వాళ్ళని గుప్త అంటారు. గుప్త అంటే సీక్రెట్, అందుకని బిజినెస్ సీక్రెట్స్ అంటుంటారు వాటిని, వాటిని గుప్త అంటారు. చిత్రగుప్తుడు అదే, ఎవరికి తెలియకుండా వాళ్ళ జాతకాన్ని అంతా అడ్జస్ట్ చేస్తుంటాడు అక్కడ ఆ కంప్యూటర్లో. చివరిగా శూద్రులకి దాస అని ఉంటుంది చివర, ఆ పేర్లకి చివర దాస అని ఉంటే వాళ్ళు శూద్రులు అని అర్థం. అంటే ఏమిటి, సర్వీస్, సేవ చేసేవాళ్ళు. సమాజానికి సేవ చేసేవాళ్ళు కావాలి, సమాజంలో బిజినెస్ చేసేవాళ్ళు కావాలి, సమాజానికి రక్షణ ఇచ్చేవాళ్ళు కావాలి, సమాజంలో శాంతి నిలబడడానికి ధర్మాన్ని ప్రతిష్టాపన చేసేవాళ్ళు కావాలి. అందరూ అవసరమే. వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని, డ్యూటీని చెయ్యాలి. అంతేకాని ఈ కులమత భేదాలతో మనుషుల్లో విభేదాలను సృష్టించి గందరగోళాన్ని సృష్టించకూడదు. ఇవన్నీ కూడా దేనికి పెట్టారు, ఒక ఆర్గనైజేషన్గా సిస్టమ్గా జరగడం కోసం సొసైటీని పెట్టారు. సొసైటీ ప్రశాంతంగా ఉండడం కోసం ఒకడు బోధన చేయాలని, ఒకడు అడ్మినిస్ట్రేషన్ రూల్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఒకడు బిజినెస్ వ్యవసాయం, మరొకడు సేవా భాగం. వాళ్ళ వాళ్ళ భాగాలు వాళ్ళు వాళ్ళు చెయ్యాలి వాళ్ళ డ్యూటీ. ఇలాంటి మనం చదవకపోతే ఏమవుతుందంటే, కులాభిమానం, భాషాభిమానం, దురభిమానాలు పెరిగి మనుషుల్లో, సమాజంలో ఒక అరాచకం ఏర్పడుతున్నది. ఇప్పుడు కాలేజీల్లో కూడా చూడండి, కాలేజీల్లో కూడా దళితులు దళితులు అని చెప్పి వాళ్ళు పెద్ద యాజిటేషన్. ఆంధ్రాలో చూసాం కదా ఈ మధ్య జరిగింది. ఇవన్నీ చాలా డేంజర్, అని అపాయం దేశానికి. అక్కడ చూస్తున్నాము గుజరాత్లో కూడా ఠాగూర్స్, ఠాగూర్లందరూ ఒక గ్రూప్. ఇట్లా గ్రూపిజం రాకూడదు సమాజంలో. అందరూ మానవులు, అందరూ సమానంగా ఉండాలి, అందరూ మన ఆనందంగా ఉండాలి, అట్లా ఆలోచన రావాలి. కానీ అసలు నీ వర్ణం పేరు ఎందుకు తేవడం అక్కడికి, అసలు ఎంత తప్పు అది. అలా ఎవరైనా చేస్తే వాళ్ళని మార్గంలో పెట్టాలి మనం. అంతేకాని మనవడండి, తెలుగులో ఏమంటారు మనోడండి, తెలంగాణ భాష మనోడు, ఆంధ్రప్రదేశ్ భాష అయితే మనవాడు. ఏంటి మనవాడేంటి మనోడేంటి, అవి పోవాలి. అవి పోనంత వరకు మనుషులు బుద్ధి సరిగా పనిచేయడం లేదని అర్థం. ఓకే, కాలః కలయతామస్మి, తర్వాత మృగేంద్రః అహమస్మి, మృగాణాం ఇంద్రః మృగేంద్రః, స్వయమేవ మృగేంద్రత, సింహం, అమ్మవారి వాహనం, పార్వతీదేవి వాహనం, సింహవాహిని. ఆ సింహం తాను ఎవరిని ఎన్నుకోవక్కర్లేదు రాజాగా. ఫారెస్ట్లో అడవిలో సింహానికి ఎవరైనా ఓటు వేయాలా, అమ్మా నువ్వే మా రాజువి, సింహాన్ని అందరు రాజు నువ్వే, ఎందుకంటే బలం, ఆ శక్తి చూసారా. దాన్ని ఏమంటారు, యునానిమస్ ఎలక్షన్, యునానిమస్, యునానిమస్లీ ఎలక్టెడ్, ఎవరు ఓటేయక్కర్లా, ఎందుకంటే నో అపోజిషన్. ఎవరు వచ్చి నక్క ఏనుగు ఈ కొంగలు ఇవన్నీ వచ్చి మేము రాజుగా ఉంటామంటే ఇంకంతే, వాటి పని అవుట్. స్వయమేవ మృగ ఇంద్ర రాజు, అడవి మొత్తానికి రాజు సింహం అన్నారు. చూడండి భగవంతుడు అక్కడ ప్రహ్లాదుడు అన్నాడు, మళ్ళీ కాలం అన్నాడు, వెంటనే మృగం దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి మనుషుల గురించి చెప్పచ్చుగా, మృగాలు అంటాడు ఏమిటి మళ్ళీ అంటే, భగవంతుడికి ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం. చూడండి వినాయకుడికి ఎలుక వాహనం, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనం, పార్వతీదేవికి సింహవాహనం, సరస్వతీదేవి హంసవాహనం, శివుడికి వృషభ వాహనం, విష్ణుమూర్తికి గరుడ వాహనం. చూశారా? అంటే ఈ యొక్క సంస్కృతిలో పక్షులు మృగాలు వీటన్నిటి కూడా గౌరవించారు. భగవంతుడే అంతటి వాడే, వాటికి ఎంతో విలువనిచ్చాడు. అందుకనే మనం చూడండి, వృషభ నంది కూడా ఉంటుంది. ఫస్ట్ నందికి నమస్కారం చేసి ఆయన దగ్గరికి పోవాలి. నందిలో నుంచి ఇక్కడ చూస్తాం ఇట్లా శివుణ్ణి. ఆయన వాహనానికి కూడా అంత విలువ ఇచ్చాం మనం. నందికి భగవత్ సంబంధం ఉండడం వలన ఆ విలువ దొరికింది. సింహవాహిని అంటే అమ్మవారి గుడిలో సింహం ఉంటుంది, ఆ సింహాన్ని తల్లికి అద్దుకొని అమ్మవారి దగ్గరికి వెళతాం, వాహనానికి నమస్కారం చేసి వెళతాం. విష్ణు ఆలయంలో గరుడ ఉంటాడు, గరుడికి నమస్కారం చేస్తాం. అందుకని మనం ఆ పక్షులని జంతువుల్ని కూడా భగవత్ సంబంధం ఉండడం వలన వాటిని పూజిస్తాం. సర్పాన్ని ఎందుకు పూజిస్తాం? ఆయన శివుడు మెడలో ఉంటుంది హారంలాగా, అందుకని పూజిస్తాం. భగవత్ సంబంధం ఉండడం వలన వాటన్నిటిని పూజిస్తున్నాం. అంతేగాని పక్షుల్ని పశువుల్ని ఎందుకు పూజిస్తాం? ఇప్పుడు అర్థమైందా? మనకు అర్థమైతే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. మనకు అర్థం కాకపోయేటప్పటికి అందరూ డిస్టర్బ్ చేస్తారు మనల్ని. అవతల మతాల వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారు మనకు తెలియకపోవడం వలన. మనకు పర్ఫెక్ట్గా తెలుసు అనుకోండి ఈ విషయాలన్నీ కూడా, మన ముందు ఎవరన్నా నిలబడి అనగలరా? ఎవరన్నా మాట్లాడినా కూడా చక్కగా విడమర్చి చెప్తాం మనం, వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తాం. అట్లా తీసుకురావాల్సింది పోయి మనం పోతున్నాం అందులోకి. కారణం ఏంటి? మనం తెలుసుకోకపోవడం వలన. ఇంతటి చక్కని అద్భుతమైనటువంటి సంస్కారాన్ని మనకి ఇస్తున్నది మనకు. తర్వాత మృగాణం మృగేంద్ర, సింహం నేను. ఇంకొక గుణం ఉంది సింహానికి, ఆకలైతే తప్ప తినదు. అది ఎక్కడ ఏమి ముట్టుకోదు, అది జింక కనపడుతున్నా సరే దాన్ని ఏం చేయదు. ఆకలైతేనే భక్షిస్తుంది, కానీ ఆకలి కాకపోతే తినదు. కాస్త తినదే వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ తినదు. చూశారా దానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో? సింహాన్ని ఇంకా చెప్పచ్చు, చాలా చెప్పచ్చు. ఒక సింహాన్ని గురించి చెప్పాలంటే ఒక క్లాస్ తీసుకోవచ్చు. ఒక్కొక్క జంతువుకి పక్షికి కొన్ని కొన్ని విశిష్టమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్. పంచతంత్రం కథ చదివితే తెలుస్తుంది. పంచతంత్రమా? అదేమిటండి? పంచతంత్రం చదవకుండా ఉండకూడదు జీవితంలో. ఇక్కడ ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే పంచతంత్రం చదవండి, అది చదివితే బాగా మేధస్సే పెరుగుతుంది. పంచతంత్రం చదివితే ఎక్కడ దొరుకుతుంది మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసుకోండి, నాకు తెలియదు. ఓకే, అవన్నీ కూడా 5 ఏళ్ళప్పుడు చదవాల్సిన పుస్తకాలు, 50 ఏళ్ళు వచ్చినప్పుడన్నా చదవండి కనీసం, పర్వాలేదు. తర్వాత వైన తేయశ్చ పక్షిణ, ఇప్పుడు మృగాల నుంచి పక్షికి వచ్చాడు కృష్ణ పరమాత్మ. పక్షులలో నేను గరుత్మంతుడిని, వైనతేయుడిని ఆరాధించు, ధ్యానించు, నన్నుగా ధ్యానించు వైనతేయుణ్ణి. వినతాసుత అని అన్నారు. వినత యొక్క పుత్రుడు గనుక వైనతేయ అని పేరు గరుడికి. దితి అతిథుల పుత్రుల్లో అక్కడ వైనతేయుడు వినతాపుత్రుడు అన్నాడు. దితి అతిథి కాదు, వినతాసుత. అందుకనే గరుడ ఆళ్వార్ అంటారు. చూడండి, ఇక్కడ తమిళనాడులో ఆళ్వార్కి గరుడ ఆళ్వార్ అంటే భగవత్ చింతనలోనే ఉండేవాళ్ళు ఆళ్వార్ అని పేరు. ఎప్పుడు భగవద్ ధ్యానం భగవత్ చింతనలోనే ఉండేవాళ్ళు ఆళ్వార్ అంట. ఆయన వాహనం పేరు పెట్టుకుంటారు గరుడ ఆళ్వార్, అది అర్థం. అక్కడ ఇక్కడ మనం మామూలుగా మిగతా మతాల వాళ్ళందరూ కూడా పక్షులు మృగాలంటే దేనికంటే తినడం కోసం మనకు ఆహారంగా భగవంతుడు పెట్టాడు అనుకుంటుంటారు. అందుకని నడిచేదాన్ని ఎగిరేదాన్ని పాకేదాన్ని అన్నీ తింటారు వాళ్ళు. మనకు అట్లా కాదు, పక్షులని ఆహారంగా భగవంతుడు ఇవ్వలేదు మనకు, జంతువుల్ని కూడా మనకు ఆహారంగా ఇవ్వలేదు ఆయన. వాటిని మనం రక్షించాలి, ఆ పక్షులని కూడా. ఎందుకంటే ఆహారంగా కోసం భగవంతుడు ఇచ్చాడు అనుకోవడం అది దురాచారం. అవతల వాళ్ళ అవతల మతాల యొక్క దృష్టి అట్లా ఉంటుంది. మనమైతే వాటిని పూజిస్తాం, వాళ్ళు భక్షిస్తారు. అర్థమైందా? మనమే పూజించే భావన, వాళ్ళది భక్షించే భావన. ఆవును కూడా వదిలిపెట్టరు, దేన్ని వదిలిపెట్టరు. అన్నీ పుట్టింది మనం తినటానికే కదండి, ఆయన ఇచ్చింది మనకు తినటానికిట. అందుకని కోసుకొని తింటూనే ఉంటారు. ఎన్ని కిలోల మాంసం రోజుకు రోజుకు ఎన్ని జంతువులు చంపుతున్నారు, రక్తం ఏరులై పారుతుంది, అంత తింటున్నారు మాంసం జనం. కనుక ఆ జీవరాశుల్ని హింసించకూడదు. భగవంతుడు వాటిని మనం పూజించడం కోసం మనకిచ్చాడు వాటిని. అందుకని భగవంతుడు అన్నీ చెప్తున్నాడు చూడండి. చూసారా, పక్షులేంటి, జంతువులేంటి, ప్రకృతి ఏమిటి, ఇవన్నీ తర్వాత శ్లోకం చదువుతాం. పక్షిణాం అంటే పక్షి అని ఎందుకు వచ్చింది పేరు, పక్షులకి పక్షి అని పేరు ఎందుకు వచ్చి అంటే, పక్ష అస్య అస్తి ఇది పక్షి. పక్ష అంటే రెండు భాగాలు ఉంటాయి దానికి, పక్షాలు, రెండు పక్షాలు, కుడివైపు ఒక పక్షం, రెండో వైపు ఆ పక్షం ఉండడం వలన రెక్కలు, దానికి పక్షి అని పేరు. త్యాగరాజుల వారు కూడా నగుమోమని కీర్తనలో ఖగరాజు ధరణీదు అని పాటలో ఖగరాజు అని పాడతాడు. ఖగరాజు అంటే వైనతేయుడు, వినతాసుతుడు, గరుత్మంతుడు. ఆయన ఏమంటారంటే, అక్కడ రాముల వారిని పిలుస్తున్నాడు త్యాగరాజుల వారు, త్వరగా రా, త్వరగా రా, సాక్షాత్ నారాయణుడే కదా రాముల వారు, వైకుంఠా నుంచి దిగిరా దిగిరా అని పిలుస్తున్నాడు త్యాగరాజుల వారు. ఎంతసేపటికి రాకపోతే గరుత్మంతుడు ఏమన్నా రాలేదా ఇవాడ, రానన్నాడా? గగనానికి ఇలక్కు బహుదూరం వనినాడో. ఒకవేళ గరుత్మంతుడు నీతో ఏమన్నా, అయ్యా నేను రాలేను భూలోకానికి, ఆ త్యాగరాజు ఎక్కడో తిరువయ్యారులో ఉన్నాడు, ఇంత దూరం నేను ఎక్కడొస్తాను ఇప్పుడు, నేను రాలేనని అన్నాడా అని అడుగుతాడు త్యాగరాజుల వారు రాముల వారిని. గగనానికి ఇలకు బహుదూరం వనినాడో, అందుకని నువ్వు ఆలస్యం చేస్తున్నావా రావడానికి అని అడుగుతాడు. చూడండి ఎంత చక్కటి భావన. తర్వాత శ్లోకం, పవన పవతామస్మి రామశస్త్రభృతం మహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఇక్కడ మనకు ఒక ఆచారం ఉంది. ఆ గద్దని, తెల్ల గ్రద్దని చూస్తే అది శుభ సూచకం అంటారు. గ్రద్దకి ఇక్కడ ఒక కనుక తెల్ల ఒక ఏదన్నా ఉంటే అదేమంటారు దాన్ని, గొంతు దగ్గర గుర్తు, ఒక గుర్తులాంటిది అని ఉంటే అది చూస్తే శుభ సూచకం అని చెప్పి అంటారు. అది కనపడిందండి నాకు ఇవాళ అంటారు, అట్లా ఈ గుర్తుంటే నేను చూశానండి అంటారు. అందుకని ఇన్ని శుభ సూచికాలు, ఆవును చూస్తే శుభ సూచికం, సింహాన్ని చూస్తే శుభ సూచికం, రకరకాల పక్షులను చూస్తే మనకు మంగళం జరుగుతుంది అని అంటారు. అట్లా అన్నమాట ఆ భావన. తర్వాత పవన, ఇప్పుడు పక్షులు అయిపోయినాయి, మృగాలు అయిపోయినాయి, దైత్యులు అయిపోయినారు, కాలం అయిపోయింది. తర్వాత గాలి, పవన అంటే వాయుదేవత, పవతాం అంటే కదిలేటటువంటి పంచభూతాలలో వాయుదేవుణ్ణి నేను. పవతాం, పవతాం అంటే పవతే ఇతి పవన, కదిలేవాడు పవతే ఇతి పవన, లేకపోతే పునాతి ఇతి పవన, పవిత్రం చేసేవాడు. గాలి చూడండి, మనం ఇల్లు కనుక కొద్ది రోజులు తలుపులన్నీ వేసేసి మూసేసేయి, ఒక 6 నెలల తర్వాత అమెరికా పోయి వస్తుంటారు, ఎట్లా ఉంటుంది ఇల్లు? ముందు రాగానే ఏం చేస్తారు? కిటికీ తలుపులు అన్నీ తీస్తారు. ఎందుకు? గాలి రావడానికి. గాలి వస్తే ఏమవుతుంది? ఆ దుర్గంధం పోతుంది, వాసన పోతుంది. అంటే ఏం చేసింది? బయట గాలి వచ్చి ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి అశుభ్రతని, ఆ గాలిని పోగొట్టింది అని అర్థం. పోగొట్టి శుద్ధమైన గాలిని మనకిస్తుంది, ఆరోగ్యానికి మంచిది. గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, ఆమ్లజని అంటారు తెలుగులో, ఆక్సిజన్. అది దానివలన మనకు మన శరీరం శుద్ధిపడుతున్నది, ఇల్లు శుద్ధిపడుతున్నది. మంచి గాలి వెలుతురు ఉండాలంటారు. చూసారా, గాలి అది పవిత్రం చేస్తుంది శరీరాన్ని. అది పవన, పవన అందుకని పవన్ కుమార్ అని పెట్టుకుంటారు. వాయుపుత్రుడు కదా హనుమంతుడు, పవన్ కుమార్ అని పేరు. మనం ఒక శ్లోకం కూడా చూద్దాం, షన్నో మిత్రశం వరుణ షన్నో భవత్పర్యమాం. అక్కడ నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయు దేవత నమస్తే అన్నాడు. ఏంటి వాయువుకు నమస్కారం చేస్తారు ఏమిటి అని అన్నాడు అనుకోండి, వాడు ముక్కు పట్టుకోండి కాసేపు తెలుస్తుంది. ముక్కు పట్టుకుంటే అమ్మో అమ్మో వదులు 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 ఊపిరాడటం లేదు అంటావా లేదా, కాసేపు గాలి లేకపోతే అమ్మో ఊపిరాడటం లేదు ఊపిరాడటం లేదు, ఏమవుతుంది కాసేపు గాలి లేకపోతే ఉండు ఉండొచ్చు కదా, ఏమవుతుంది అమ్మో గాలి లేకపోతే ఉండలేను, అందుకే దేవుడు ఆయన, ఏది లేకపోతే నేను ఉండలేను, ఆయన్ని దేవుడిగా భావించడంలో తప్పేంటండి, అవునా? ఇప్పుడు నా శరీరం ఇక్కడ ఉండడానికి ఆధారమే ఆ గాలి భగవంతుడు, ఆ గాలి అన్నాం, గాలి దేవుడు అన్నాం, పవర్ దేవుడు అంటే ఏమిటి, పవర్ శక్తి, ఆ శక్తి లేకుండా నువ్వు ఉండలేవు కదా, మరి ఆ శక్తిని నువ్వు గౌరవించాలా లేదా, ఏ శక్తి వలనైతే ఏ గాలి శక్తి వల్ల నువ్వు శరీరం నిలుస్తున్నదో, కాసేపు ముక్కు మూసుకోరా ప్రాణాయామంలో కుంభకంలోనే అంటే అమ్మో వద్దులేండి భయం ఏమైపోతుందో, ఏ అంత భయపడతావు ఎందుకు, మన అటువంటి శక్తిని నువ్వు గౌరవించాలి కదా, పూజాభావం ఉండాలి కదా, అందుకని నమస్కారం చేస్తావు, నీకేంటి బాధ. కనుక మనం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారా వీళ్ళు అని కొంచెం మనం విచారించాలి కదా, ఏమండి గాలికి ఎందుకండి నమస్కారం చేస్తారు వాయువుకి అని చెప్పి అడగాలి కదా, మనల్ని అడగకుండా పెట్టకుండా మనల్ని పిచ్చివాళ్ళంటే, నన్ను అడిగిన తర్వాత నువ్వు విని బాగా అప్పుడు పిచ్చివాడు అనొచ్చు, అర్థమైందా, నువ్వు అడిగిన తర్వాత నేను చెప్పాను అనుకో అప్పుడు నువ్వే నా దోవకు వస్తావు, అందుకని వాళ్ళకి భయం, వాళ్ళు అడగరు మనల్ని, ఎందుకంటే వీడి దగ్గరికి పోయినామంటే వీడు మనల్ని మార్చేస్తారు అని చెప్పి వాళ్ళు అడగరు, నిందలు వేస్తూ ఉంటారు, అది తప్పు కదా. దేన్ని విషయాన్ని తెలుసుకోకుండా మనం నిందించకూడదు ఎవరిని కూడా, తెలుసుకొని విషయాన్ని మాట్లాడాలి, అందులో ఏదైనా దోషం ఉంటే ఇది ఫలానా దోషం ఉందని చెప్పగలగాలి. తెలిసి తెలియకుండా ఊరికి అవతల వాళ్ళు చేసే సాధనని అభ్యాసాలని మనం నిందించకూడదు ఎప్పుడు కూడా. పవనః పవతామసి, ఇప్పుడు అందుకని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఆ గాలి కాసేపు ఫ్యాన్ వేయకుండా కూర్చోండి ఇంట్లో, బయట నుంచి వచ్చే గాలి మీ శరీరానికి తగులుతుంటే మీకు తెలుస్తుంది, ఇప్పుడు మనకు తెలియదు, ఎప్పటికీ తెలియదు, ఎందుకో తెలుసా, ఫ్యాన్ ఎప్పుడు ఐదులో తిరుగుతూ ఉంటుంది, ఏసీలో అన్నా ఉంటాం ఫ్యాన్ కింద అన్నా ఉంటాం, ఏమండి బయట గాలి ఆ స్పర్శ ఎలా అండి తెలుస్తుంది, తెలియడానికి ఆస్కారం ఉందా, ఏమి చెయ్యకుండా నువ్వు అట్లా గాలిలో కాసేపు అట్లా బయట కూర్చో, ఏం చేయకూడదు, ఫోన్ చూడటం ఎస్ఎంఎల్ చూడకూడదు, టీవీ చూస్తూ కూర్చోకూడదు, అలా అలా బయట కూర్చొని చూడు, ఆ గాలి స్పర్శ చూడండి ఎట్లా ఉంటుందో, అద్భుతంగా ఉంటుంది అది, అది చూసే టైము లేదు మనకు, ఆనందించే టైం అంతకంటే లేదు, స్ట్రెస్ రాకేమొస్తుందండి, పంచభూతాలతో తాదాత్మ్యం మమేకం అయిపోవాలి, ఆకాశాన్ని చూడండి, పైన నక్షత్రాలు చూడండి, సూర్యుడి యొక్క కాంతిని చూడండి, భూమాతని భూమి యొక్క వాసన చూడండి, ఆ మన్ను చూడండి, రకరకాలైనటువంటి మట్టి చూడండి, కనుక ఎప్పుడైతే నేచర్తో ఉంటామో మనకు స్ట్రెస్ ఉండదు, నాలుగు గోడల మధ్య కూర్చొని డబ్బా ముందు కూర్చుంటే, నాలుగు గోడల ముందు కూర్చొని డబ్బాలో కూడా కనీసం టీవీ అంటే తమిళంలో చెప్తారు, టీ అంటే తలై, వి అంటే వలి, తలై వలి తలకాయ నొప్పినిచ్చేది ఏదో అది టీవీ అన్నట్ట, ఆ టీవీలో అయినా మంచివి చూస్తే పర్వాలే, అది చూడం కదా మనసు పిచ్చివాటి మీదకి లాక్కుపోతుంటుంది, పనికిరాని సీరియల్స్ డబ్బా సీరియల్స్ని, అందుకని ప్రకృతి ప్రకృతితో ఉండాలి, ఇప్పుడు మన ఋషులందరూ ఎప్పుడు ప్రకృతితో ఉండేవాళ్ళు, హాయిగా ఎప్పుడు ప్రకృతి, చెట్లు గాలి నీరు నదులు అన్నీ అట్లా ఉండేవాడు ఆనందంగా, కనీసం అప్పుడప్పుడన్నా పోయి బయటికి వెళ్ళి మనం చూస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు అయితే, గాలికి నమస్కారం చేయి, ధ్యానం చేయి, గాలి మీద ధ్యానం చేయి, వాయుదేవత అని అర్థం. తర్వాత అహం శస్త్రభృతాం రామ అస్మి, ఆయుధాలను ధరించే వాళ్ళల్లో, శస్త్రభృతాం అంటే ఆయుధాలను ధరించే వాళ్ళల్లో నేను రామ శ్రీరామచంద్రుణ్ణి అన్నాడు. ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ ఏమండి మీ దేవుళ్ళందరికీ ఆయుధాలు ఎందుకండి? అమ్మవారికి త్రిశూలం, శివుడికి త్రిశూలం, కృష్ణుడు సారంగపాణి, ఆయన పశు పినాకపాణి. ఈయన చూస్తే, సుబ్రహ్మణ్య స్వామి చూస్తే వేలు పట్టుకొని ఉంటాడు. వీళ్ళకేం పని లేదా, అందరినీ చంపడం కోసమైనా వీడు కూర్చున్నారన్నారు. కాదు, దుర్మార్గుల్ని సంహరించడానికి, మంచివాళ్ళనికి హాని చేసే దుర్మార్గుల్ని శిక్షించడానికి, మంచివాళ్ళని రక్షించడం కోసం భగవంతుడు ఆయుధం పట్టుకున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంతేగాని ఆయుధం పట్టుకుంది ఆయన ఊరికి అందరిని చంపడానికి కాదు. మంచివాళ్ళని రక్షించడం భగవంతుడి కర్తవ్యం. మంచివాళ్ళని రక్షించాలంటే దుష్టులు వచ్చి మంచివాళ్ళని ఎప్పుడూ కూడా హింసిస్తుంటారు, అప్పుడు వాళ్ళని శిక్షించాలి కదా. అందుకని భగవంతుడు ఆయుధం పట్టుకుంటాడు. ఆయుధాలు ఎందుకంటే, పోలీసు వాడు ఆయుధం పట్టుకోకపోతే ఏం చేస్తాం? లాఠీ పట్టుకోలేదండి, ఎవరింటారు చెప్పిన మాట లా అండ్ ఆర్డర్ ఉంటుందా? పోలీసు వాడు ఆయుధం పట్టుకోవాలి. డాక్టర్ ఉన్నాడు, ఆయన పని ఏమిటి? పొద్దున్నే లేస్తే కత్తి పట్టుకుంటాడు, కత్తి పట్టుకొని కోస్తూ ఉంటాడు. డాక్టర్ గారిని అడుగుతావా, ఎందుకు కత్తి పట్టుకున్నావు, నీకు ఇదే పనే అని అడుగుతావా? కత్తి ఎందుకు పట్టుకున్నాడు ఆయన? అది ప్రాణం రక్షించడం కోసం. దూషిస్తున్నామా ఆయన్ని? భగవంతుడిని కూడా అంతే. వచ్చి అడుగుతారు వెంటనే, మీ దేవుడి చేతిలో ఆయుధాలు ఎందుకు? ఆయన హింస చేస్తాడు అనగానే, ఆయన చక్రం పట్టుకున్నాడు అనగానే మన నోరు నుంచి మాటే రాదు. భగవద్గీత చదివితే కదా సరిగ్గా, వింటే కదా. లేకపోతే అవును, ఆయుధాలు ఎందుకు, అసలు ఆయుధాలు ఎందుకు పట్టుకోవచ్చా, తప్పు కదా అని అంటాం మనం. అందుకని శాస్త్రం చదవాలి. ఇప్పుడు అర్థమైందా? ఆయుధం లేని దేవుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఆయుధం ఉండాలి. నన్ను రక్షించడం కోసం ఆయన చేతిలో పట్టుకున్నాడు, అది అర్థం. ఒకటే రెండే అండి, ఇట్లా ఎన్ని సంవత్సరాలు వింటే మనకు జ్ఞానం వస్తుంది. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది బోధించకుండా ఎంటెక్లు బీటెక్లు వేసి అక్కడిని వాళ్ళకి ఒకటే టెక్, స్ట్రెస్ ఎక్కువైపోతున్నది వాళ్ళకి. పోనీ ఆ విద్యతో ఇది కూడా ఇవ్వచ్చు కదా, ఆహా ఇది ఇవ్వలేదు. దీనికి దూరంగా ఉంచి వాడని కాపాడి మరీ రక్షించి అందులో పడేసాం మనం వాడని. ఇంకేమి నేర్చుకుంటారు వాళ్ళు? ఎప్పుడు నేర్చుకుంటారు? పొట్టకూటి కోసం పరిగెడుతున్నారు పొద్దు నుంచి రాత్రి దాకా. ఇదంతా ముసలి వాళ్ళకి, జుట్టు నిరిసిన వాళ్ళకి ఇదంతా కూడా అన్నాడు. చెప్పండి, మీరే జుట్టు నిరిసిన వాళ్ళకే. భగవంతుడు ఆయుధం ఎందుకు పట్టుకున్నాడో తెలుసుకోవడానికి 70 ఏళ్ళ తర్వాత తెలుసుకోవాలా, 7 ఏళ్ళప్పుడు తెలుసుకోవాలా? మీరే చెప్పండి, ఏ నిర్ణయం అది? అసలు భగవద్గీత క్లాస్కి ఎవరు వెళ్ళాలి? అంతా రిటైర్ అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పనిచేయకపోయినప్పుడు వచ్చి భగవద్గీత చదువుతాడట. ఇట్లాంటి నిర్ణయం ఇంతకంటే హిమాలయన్ బ్లెండర్ అంటారు దీన్నే. నీకెందుకు ఇప్పటి నుంచి భగవద్గీత క్లాస్? ఇప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి చదవాలి? కాటికి కాళ్ళు చాచినప్పుడు చదువుతారా? కాటికి కాళ్ళు చాచడం అంటే తెలుసు కదా, చనిపోయే ముందు చదువుతారండి. ఈ విషయాలను ఎప్పుడు తెలుసుకుంటాం, ఎప్పుడు ధ్యానం చేస్తాం? పవనః పవతామస్మి శస్త్రభృతాం రామః అస్మి అన్నారు. తర్వాత మకరః అహం జషాణాం. జషాణాం అంటే నీటిలో ఉండేటటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి, అందులో తిమింగలాన్ని నేను అన్నాడు. అన్నిటికంటే పెద్దది అదే కదా. మకరః అంటే మామూలుగా ముసలి అంటాం. ముసలి కంటే పెద్దదైనది ఒకటి ఉంది కదా, తిమింగలం. ఆ తిమింగలాన్ని వేల్ అంటారు ఇంగ్లీష్లో, అది నేనన్నాడు. దాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి ధ్యానించు అన్నాడు. అంతేగాని కోసుకొని తినటం కోసం కాదు. వాళ్ళు తిమింగలం కనపడితే అబ్బా ఈరోజు ఎంత మాంసం వచ్చిందని చెప్పి కోసుకొని తింటారు అంతే. ఆ తిమింగలాలను చంపడం వలన ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కెమికల్స్ అందులో పోస్తే తిమింగలాలు చచ్చిపోతున్నాయి. అవి చనిపోవడం వలన అక్కడ కూడా ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఓషన్లో. అది రావడం వలన ఈ సునామీలన్నీ వస్తున్నాయి. దీనివల్ల మొత్తం ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్, పర్యావరణం మొత్తం దెబ్బతింటోంది. తిమింగలాలు ఉండాలి సముద్రంలో. జషాణ మకరహ అహమస్మి తినవాగురా, దాన్ని రక్షించిపోయి దాన్ని నీటిలో ఉండని కాసేపు ఉన్నారు. ఎక్వాటిక్ క్రీచర్స్ అంటారు జషాణ. చేపలలో జష అంటే ఏంటి? చేపలు. అది ఒక రకమైన చేపే కదా, పెద్ద చేప అని. తర్వాత స్రోతసాం జాహ్నవి అస్మి. జాహ్నవి అంటే గంగ. గంగాదేవికి అనేక పేర్లు ఉన్నాయి. జాహ్నవి అనేది జన్ను ముని చెవిలో నుంచి వచ్చింది, జాహ్నవి అని అంటారు. ఆయన చెవిలో నుంచి వచ్చింది, ఆయన చెవిలో నుంచి బయటకు వచ్చింది అని చెప్పి జాహ్నవి అని పేరు. గంగకి జ్ఞానానికి చాలా పోలికలు ఉన్నాయి. ఏమిటి ఆ పోలికలంటే, చాలా పోలికలు. ఒకటి, గంగ భగవంతుడి తల నుంచి వచ్చింది, శివుడి తల నుంచి వచ్చింది. అదేవిధంగా జ్ఞానం అనేటువంటిది కూడా గురువు దగ్గర నుంచి, పరంపరగా భగవంతుడి నుంచి వచ్చింది. సదాశివ సమారంభం, లేకపోతే నారాయణం పద్మభువం, అక్కడి నుంచి వచ్చింది. జ్ఞానగంగ అంటాం. అందుకే గంగా నీరు, జ్ఞానగంగ రెండు కూడా భగవంతుడి నుంచే వచ్చినాయి. ఒకటి, తర్వాత రెండవది, రెండు కూడా పైనుంచి క్రిందికి వచ్చినాయి. గంగ కూడా పైనుంచి క్రిందికి వచ్చింది, ఆకాశంలో నుంచి క్రిందికి వచ్చింది. జ్ఞానం కూడా భగవంతుడు అందరికంటే పైన ఉన్నవాడు కదా, అందుకనే గురువు ఎప్పుడు కూడా హైయెస్ట్ పెడస్టల్లో కూర్చుంటారు, పైనుంచి క్రిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆడిటోరియంస్ అన్నింటిలో కూడా స్టేజ్ కింద ఉంటుంది, ఆడియన్స్ అంతా ఇక్కడ చూడాలి. అందుకే జ్ఞానం ఎక్కటల్లా పంపు చేయాలి. అందుకని శిష్యులందరూ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేకపోతే చైర్, కింద కూర్చోలేని వాళ్ళకి చైర్ కానీ క్రింద కూర్చోగలిగిన వాళ్ళకి చైర్ వేసుకోకూడదు. అందుకని ఇలా పైనుంచి క్రిందకి ప్రవహిస్తే తొందరగా ప్రవహిస్తుంది. గంగా ప్రవహించేది పైనుంచి క్రిందికి. జ్ఞానం కూడా పై గురు పరంపరగా దేవుని దగ్గర నుంచి వచ్చింది అని, పైనుంచి అని అర్థం. తర్వాత మూడవది ఏంటంటే, గంగ జీవనది, అది ఎండిపోదు ఎప్పటికీ కూడా. ఆత్మజ్ఞానం అనే విద్య కూడా, బ్రహ్మ విద్య పరంపరగా వస్తూనే ఉన్నది. ఒకటి తర్వాత ఒకటి తర్వాత గురువు నుంచి శిష్యుడికి, గురువు నుంచి శిష్యుడికి వస్తూనే ఉన్నది. అది కూడా ఎప్పటికీ నశించదు. జీవనదిలాగా పెరినిలయల్ అంటారు, పెరినియల్ అంటారు, అట్లా వస్తూనే ఉన్నది పరంపరగా. తర్వాత రెండు, గంగ కూడా పావనం చేస్తుంది. స్నానం చేస్తే మునిగితే అందులో మనం పావనం అయిపోతాం, మన పాపాలన్నీ కడిగేస్తుంది గంగ. అదే ఆత్మ గంగ, జ్ఞాన గంగ కూడా మనల్ని అజ్ఞానం అనే పాపాల నుంచి బయటపడేస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి గంగకి, జ్ఞానానికి. అందుకని జ్ఞాన గంగ అంటాం. ఇప్పుడు ఎక్కడ మునుగుతున్నావో తెలుసా మనం? 2 గంటల క్లాసులో ఎక్కడ మునుగుతున్నా? జ్ఞాన గంగలో మునుగుతున్నాం. అర్థమైందా? అందుకని క్లాసు విలువ తెలియాలి ఫస్ట్. అసలు క్లాసు విలువ తెలియడానికి చాలా సంవత్సరాలు పడుతుంది మనిషికి. ఈ క్లాసు యొక్క విలువ తెలియాలి, దీని యొక్క పవిత్రత, ఈ స్థానం యొక్క ఎంతటి గొప్పదనేటువంటి శాస్త్రం జరుగుతున్నది ఇక్కడ. విషయం బోధన అనేటువంటిది అది తెలుసుకున్నప్పుడే మనిషికి ప్రయోజనం, కానీ లేకపోతే ఏం ప్రయోజనం ఉండదు. జన్మజన్మలకి ఆ భావన మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇట్లాంటి దొరుకుతుంది మనకు. సరే, శ్రోతసాం అంటే ప్రవహించే నదులలో, సృ స్రవతి అని ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో, ప్రవహిస్తూ ఉంటుందో అది శ్రోతసాం. ప్రవహించే నదులలో జీవనది అయినటువంటి గంగను నేనే అన్నాడు. అందుకని గంగని పూజిస్తామా లేదా? దేవి సురేశ్వరి భగవతి గంగే అని పాడతాం. గంగా మాత అంటాం, గంగా మాత. తర్వాత శ్లోకం, సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. అందుకనే మనం ఎవరితో మాట్లాడినా, స్నేహం చేసినా, మనకు పరిచయం ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని గురించి మనం వాళ్ళకి తెలియజేయాలి. ఇలాంటి ఒక విషయం ఉన్నది, దీన్ని వినండి, మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి ఈ మన కృష్ణుడికి ఏం సేవ చేస్తాం మనం? ఆ కృష్ణుడి వాక్యాన్ని 100 మందికి అందచేయాలి మనం. ఏ విధంగా అందజేస్తాం? ఇట్లా మన ఉపన్యాసం జరుగుతున్నది, తెలుసుకోండి, మీరు కూడా వినండి. వెబ్సైట్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, డైరెక్ట్గా క్లాసులు ఏంటి, అట్లాంటి విషయాన్ని మనం 10 మందికి పంచుకోవాలి కదా. మంచి విషయాన్ని చెప్పుకోవాలి కదా. అంతేగాని వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం అర్థమవుతుంది, వీళ్ళేమొస్తారు, వీళ్ళు రారు అట్లా అనుకోవడం. మనం చెప్పడం మన బాధ్యత, తెలియజేయడం మన బాధ్యత. అయితే ఎందుకని మనం జ్ఞాన యజ్ఞాలు పెట్టి ఇదంతా ప్రచారం చేస్తున్నాం? తెలియచేయడం మన బాధ్యత. కనుక మన చుట్టూ మనకు పరిచయం ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని మనం వింటారు, వీళ్ళు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగానైనా దీంట్లో ఇంట్రెస్ట్ కలిగించాలి మనం. అట్లాంటి సేవ కృష్ణుడికి మనం చెయ్యాలి. అంతేగాని గురువుకి ఏం సేవ చేసేది ఏం లేదు, కృష్ణుడికే. ఇప్పుడు ఎవరు చేసినా భగవంతుడికే. సేవ చేసే భాగ్యం మనకు భగవంతుడు ఇచ్చాడు అనే దృష్టితో చేయాలి, కానీ నేను చేస్తున్నాననే భావనతో చేయకూడదు. ఎక్కడెక్కడ అవకాశం వస్తే దీన్ని బాగా ప్రచారం చేయడానికి అలవాటు చేసుకోవాలి. భగవద్గీత పుస్తకాలు 10 కొనిపెట్టుకోండి, ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి, చదువుతాను. ఎక్కడ చెప్తున్నారండి, ఎవరైనా చెప్తారు, నాకు ఏం తెలియదు అంటాడు. ఫలానా చోటికి రా చెప్తారు, నన్ను రాలేకపోతే వెబ్సైట్లో విను, యూట్యూబ్లో విను, ఎక్కడొక్కడ విను, అట్లా చెప్పడం మొదలుపెట్టాలి. స్టీల్ డబ్బాలు, చెంచాలు, ఇట్లాంటివన్నీ ప్రజెంటేషన్లు ఇస్తుంటారు. భగవద్గీత ఇవ్వచ్చు కదా, భగవద్గీత ఇస్తే ఎంత పుణ్యం తెలుసా, స్టీల్ డబ్బా ఇస్తే ఏం పుణ్యం వస్తుంది. ఎన్ని డబ్బాలు ఉన్నాయి వాళ్ళ ఇళ్లల్లో, అయినా డబ్బాయే ఇస్తుంటారు చివరికి నవరాత్రి అప్పుడు. ఏం భగవద్గీత స్తోత్రమాల ఇట్లాంటివి, భగవత్ స్తోత్రాలు ఏమైనా సరే, నావి కాకపోతే మరెవరిమైనా సరే, అట్లాంటివన్నీ పంచిపెట్టచ్చు కదా అన్నాడు. అలవాటు చెయ్యాలి జనానికి. ఎందుకంటే స్టీల్ డబ్బాలే ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని చెప్పి వాడు షాపులో ఒకటి 2 కొంటే 4 ఫ్రీగా ఇస్తానంటాడు, కొను అన్నాడు. అట్లా భగవద్గీత ఇవ్వలేరు వాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా ఏదో ఒకటి ఎట్లా చెయ్యాలి కదా, మనం చేయవలసిన వంతు మన బాధ్యత. సరే, ఇప్పుడు సర్గాణం ఆదిహి అంతః. సర్గాణం అంటే సృష్టి, సృష్టీనాం, ఈ యొక్క ఈ జగత్తు సృష్టి అందు నేను, ఈ సృష్టికి మొదలు నేనే, మధ్యలోనూ నేనే ఉన్నాను, అంతంలోనూ నేనే ఉన్నాను. బ్రహ్మను నేనే, విష్ణువును నేనే, శివుణ్ణి నేనే, సృష్టికర్త అయిన బ్రహ్మను నేనే, స్థితికర్త అయిన విష్ణువు నేనే, లయకర్త అయిన శివుణ్ణి నేనే, త్రిమూర్తులు నేనే అన్నాడు. అందుకని కృష్ణుడు దేవాలయానికి వెళ్ళినా, కృష్ణుడు భక్తుడు అనుకోండి, శివదేవాలయానికి వెళ్ళాం, నేను కృష్ణ భక్తుడండి, నేను శివుడికి నమస్కారం చేయను అనకూడదు. కృష్ణుడిని శివుణ్ణిలో కృష్ణుడిని చూడు, నా కృష్ణుడే ఇక్కడ శివరూపంలో కూర్చున్నాడని చూడాలి. శివభక్తుడే విష్ణు దేవాలయానికి వెళితే నా శివుడే విష్ణు రూపంలో కూర్చున్నాడు. శివయేవ విష్ణు, విష్ణు ఏవ శివ. ఆ మాత్రం బుద్ధి పెరగకపోతే ఎట్లా, బుద్ధులాగా ఉంటామా, బుద్ధి పెరగాలి కదా. ఆయన అదే చెప్తున్నాడు, నేనే శివుణ్ణి, నేనే విష్ణువుని అన్నాడు. అందుకని భగవంతుడిలో తేడా మనం తీసుకురాకూడదు. మనం ఎదగాలి భగవంతుడు చెప్పిన విషయానికి, కానీ ఆయన కిందకి తీసుకొచ్చి లాగి మరి హెచ్చు తగ్గులు చూడకూడదు భగవంతుణ్ణి. దోషం అది, తప్పు, చాలా తప్పు, మహాపాపం. ఎక్కడ శాంతి వస్తుంది చెప్పండి? పూజలు చేస్తున్నామండి, ఆరతులు ఇస్తున్నామండి, బుద్ధిలో మార్పు రాలేదు, నీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే నువ్వు పూజలు చేసినా కూడా శాంతి లేదు కదా, ఆనందం లేదు కదా, తృప్తి లేదు కదా. ఎందుకు లేదంటే నీ ఆలోచన విధానమే తప్పు, నువ్వు పూజించేటటువంటి పద్ధతే తప్పు. భగవంతుడు చెప్పిన విధంగా నువ్వు పూజించడంలా, గర్వం అహంకారంతో ఆయన ఆ దేవుడు, ఈ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు గొప్పవాడు అని చెప్పి అలా పూజిస్తే భగవంతుడు ఇష్టపడతాడా చెప్పండి? కనుక మనం విన్న విషయాన్ని బాగా మనకు మనసులో పదిలపడాలంటే ఆ చింతనతోనే ఉండాలి ఎప్పుడు కూడా, లేకపోతే మనస్సు ఊరికి అట్లా పరిగెట్టిపోతుంది అనవసరమైన విషయాలకి. సర్గాణం ఆదిహి అంటే బ్రహ్మదేవుణ్ణి, ఉత్పత్తికారకుడైన బ్రహ్మని నేనే, మధ్య స్థితికారకుడైనటువంటి విష్ణువుని నేనే, అంతః లయకారకుడైన శివుణ్ణి నేనే అన్నాడు. అందుకని బ్రహ్మ విష్ణు శివులు, శివుడు ఈ రూపాలన్నీ కూడా ఆ పని వాళ్ళు చేసేటప్పుడు ఆ భగవంతుడికి ఆ పేరిచ్చారు వాళ్ళు. అంతేకాని వాళ్ళు వేరే కాదు భగవంతుడి కంటే, అది అర్థం. అధ్యాత్మ విద్యా విద్యానాం, అసలు మాటకు వచ్చాం చూడండి, విద్యలన్నిటిలోకి గల్లా అధ్యాత్మ విద్యను నేనే అన్నాడు. పొట్టకూటి విద్యలు కూటి కోటి విద్యలు కూటి కొరకే, కోటి విద్యలు కూటి కొరకే, ఈ అపరా విద్యలు ఉన్నాయి చూసారా, ఎంటెక్, బీటెక్, ఎంఏ, బిఏ, ఎంబీఏ, సో మెనీ ఉన్నాయి. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇవన్నీ కూడా పొట్టకూటి విద్యలు. అవి భుక్తినిచ్చేవే కానీ ముక్తినిచ్చేవి కాదు. అనాత్మ విద్యలు అవన్నీ కూడా. విద్యలన్నిటిలో కల్లా అసలైన విద్య అధ్యాత్మ విద్య, ఆత్మవిద్య. ఆ విద్యను నేను కనుక ఆ విద్య మీద ధ్యానం చేయను అన్నాడు. అధ్యాత్మ విద్యను నేనే, పరావిద్య అని అర్థం ఇక్కడ. పరావిద్య, అధ్యాత్మ విద్య లేక అక్షర విద్య అని అంటారు. అధ్యాత్మ విద్యను నేనే. తర్వాత అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి విద్య, లిబరేటింగ్ సైన్స్ అంటారు ఇంగ్లీష్లో. లిబరేటింగ్ సైన్స్, నిన్ను దుఃఖంలో నుంచి బయటపడేసే విద్య. అది వదిలిపెట్టి అన్ని విద్యలకు పరిగెడుతున్నారు జనం. అశాంతికి లోనవుతున్నాడు. ఆ విద్య మాత్రమే చదివితే మనిషిలో అశాంతి, లిమిటేషన్, ఇన్సెక్యూరిటీ, అభద్రత ఏర్పడుతున్నది. జాబ్ కాంపిటీషను, ఈ కాంపిటీషన్, ఆ కాంపిటీషన్, ఏమైపోతాను నాకు జాబ్, ఏమైపోతుంది, ఏమైపోతావు, బతకలేవా. మనిషికి తన మీద తనకే కాన్ఫిడెన్స్ లేనటువంటి విద్య ఒక విద్య అండి. కనుక మనకు పిల్లలకి ఏమి ఇచ్చామని ఆలోచిస్తే మీకు నిజంగా కళ్ళంబ నీళ్ళు వస్తాయి. ఆలోచిస్తే మనం ఏమిచ్చాం పిల్లలకి అని ఆలోచించండి కాసేపు. అధ్యాత్మ విద్యను ఇవ్వకపోతే వాళ్ళకి మనం ఏమి ఇవ్వనట్లే. తల్లిదండ్రులు, మీరు ఈ విద్యని తెలుసుకోకపోవడం వల్ల మీరు ఇవ్వలేకపోయినారు పిల్లలకి. ఇప్పుడు మీ పిల్లలు తెలుసుకోలేదు, వాళ్ళు ఏమి ఇస్తారు రేపు తర్వాత? లేదండి, మా మనవడికైనా చెప్తానన్నాడు. మీ మనవడిని నీ దగ్గర ఉండనిస్తే కదా. తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, మనవాళ్ళు తాతయ్య దగ్గర ఎందుకు ఇస్తారు? నీ సొదంతా వినటానికి వాడు రెడీగా ఉన్నాడా ఏమిటి? కనుక తల్లిదండ్రులకి ఇంత జ్ఞానం ఉన్నది, వీళ్ళ దగ్గర ఇంత సంపద ఉన్నది, జ్ఞాన సంపద ఉన్నది అని చెప్పి పిల్లలకి తెలియాలి. అప్పుడు పిల్లలు ఆ తల్లి పిల్లల్ని తాత అమ్మమ్మ దగ్గర ఉంచడానికి, లేకపోతే వాళ్ళని వీళ్ళ దగ్గర ఉంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళ దగ్గర జ్ఞానము లేదు, వీళ్ళని ఉంచుకోవాలని వాళ్ళకి అనిపించను, అనిపించడం లేదు. ఏమిస్తారు జ్ఞానం? అన్నీ అంటే కొంచెం బాధగా ఉంటుంది. మరి పరమసత్యాలు నేను చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అసలు? ఈ యొక్క మా అమ్మ నాన్న దగ్గర ఈ జ్ఞాన సంపద ఉన్నది, వాళ్ళకి సంస్కృతి సంస్కారం చాలా ఉన్నది, ఇదంతా కూడా నా పిల్లలకు రావాలి అంటే ఆ తల్లిదండ్రుని అట్లా పూజించి పెట్టుకుంటాడు ఇంట్లో పిల్లవాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఓల్డేజ్ హోమ్లో వేస్తారు, భారం అయిపోతారు. అందుకని మన పిల్లలకి మన దగ్గరున్న విద్య వాల్యూ తెలియాలి. తెలిసినప్పుడు ఈ వాల్యూని మనకు పెద్దవాళ్ళు ఇస్తే అనుభవపూర్వకంగా వాళ్ళకి అందుతుంది. నా పిల్లలకి ఈ విద్య అందాలి అనే విలువ వాళ్ళకి తెలియాలి. మనం ఎక్కడున్నాం, ఏమి నష్టపోతున్నామో ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. అలా నష్టపోకూడదు. నష్టపోతే ఏమిటండి అంటే అశాంతి, కుటుంబాల్లో అశాంతి, మనిషికి అశాంతి. ప్రతి ఎంత డబ్బు ఉన్నా కూడా అశాంతిగానే ఉన్నాడు మనిషి. ఎందుకంటే అధ్యాత్మ విద్య లేకపోవడం వలన, చదవలసిన దాన్ని చదవకపోవడం వలన మనిషికి అశాంతి ఉంటుంది. ఉండకుండా ఎక్కడికి పోతుంది? ఇంత ధనం ఉన్నా కూడా మనిషిలో ఆ శాంతి ఉన్నదా చెప్పండి మీరే. కారణం ఏంటి? అధ్యాత్మ విద్య, విద్యలన్నిటిలోకి విద్యని నేనే అన్నాడు ఆయన. విద్యానాం అంటే విద్యలయందు అధ్యాత్మ విద్య, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మవిద్యని నేనే అన్నాడు. కనుక అటువంటి విద్య లేని విద్య విద్యే కాదు. అపరావిద్యాహి అవిద్య అన్నారు ముండకోపనిషత్తులో. అది అవిద్యతో సమాసం, అజ్ఞానంతో సమానం. ఎంబీఏ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం. నేను చెప్పలేదండి, ఉపనిషత్తు చెప్తోంది. ఎంటెక్ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం, సైంటిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం. అన్నీ అజ్ఞానమేనా? అవును. అపరావిద్య, మెటీరియలిస్టిక్ సైన్స్ అవిద్య అన్నాడు, అజ్ఞానంతో సమానం అన్నాడు. పరావిద్యే విద్య అన్నాడు. ఏమండి స్వామిని, మీరు ఇప్పుడు ముందు చెప్పుంటే బాగుండేదండి అన్నాడు. ముందు చెప్పడం ఏమిటి? 18 సంవత్సరాలుగా చెప్తున్నా. అందుకని మీరు దేవుణ్ణి ఏమడగాలి తెలుసా? పరమసత్యమైన దేవుటో నాకు ఇవ్వు నాయన, ఎక్కడుందో ఏమిటో నాకు తెలియదు అని ఇప్పుడు పోయి అడగకూడదు. ఒక ఆయన అట్లాగే దయానంద స్వామీజీని చూసి స్వామిని, స్వామీజీ నాకు మంచి గురువు ఎక్కడ దొరుకుతారో చెప్పండి అని అడిగాట. అట్లా ఉంటుంది. ఇప్పుడు పోయి దేవుణ్ణి అడిగితే చదువుతున్నావు కదా, వింటున్నావు కదా, ఆ విషయం వాల్యూ తెలియాలి మళ్ళీ అది కూడా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.